గత ఒక సంవత్సరం నుంచి మనం భగవంతుడి తాలూకు 64 గుణాలు గురించి చర్చిస్తున్నాము. అయితే కొన్ని ఆదివారాల కిందట ఎక్కడైతే మనం ఆపామో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాము. కానీ ఇప్పటి వరకు అయ్యింది ఒక్కసారి పారాయణ చేసి ముందుకెళ్దాము. నా వెనక మీరందరూ చెప్పాలి, సురమ్యంగా సర్వసల లక్షణయుక్త రుచిరా తేజసన్విత బలియా వయసన్విత వివిధ అద్భుత భాషావిత సత్యవాక్యా ప్రియం వదా వావాదుకా సుపండిత బుద్ధిమాన్ ప్రతిభావిత విదగ్ధా చతురా భక్త సుహృత శరణాగత పాలక సాధు సమశ్రయా వదన్యా సర్వాజ్ఞా కృతజ్ఞా దక్షా సుదృఢవ్రత శాస్త్రచక్షు శుచి వసీ స్థిర దంత క్షమాశీలా గంభీరా ధృతమాన్ సమా కరుణా దక్షిణ వినయీ ప్రేమవశ్యా కరుణా నారీగణ మనోహరీ ఈశ్వరా సర్వసిద్ధీని సేవితా అవిచింత్యా మహాశక్తి కోటి బ్రహ్మాండ అవతారవతి బీజా హతరీ గతిదాయక ఆత్మారాంగనాకర్షి. అక్కడే ఆపామా? ఆత్మారాం గణాకర్షి. ఈరోజు గుణము మాన్యమనకృత. మాన్యమనకృత, మాన్యమనకృత. భగవంతుడిలో ఉన్న ఒక గుణం ఏంటంటే హీఈస్ ఆల్ రెస్పెక్ట్ఫుల్, అంటే అందరినీ ఆయన గౌరవిస్తారు. ఈ గుణం మనం కృష్ణుడిలో చూసామా? నేను ఏ ఏ గుణాలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 64 గుణాలు, ఈ 64 గుణాల్లోనే మొదటి 50 గుణాలు బ్రహ్మలో కూడా ఉంటాయి. అండ్ ఈ 50 గుణాలు ప్రతి జీవులో కూడా ఉంటాయి, అంటే మన అందరిలోనే. అయితే మనలో కూడా ఉన్నాయా 50 క్వాలిటీస్? ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అది చాలా 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 తక్కువ పరిమాణంలో ఉందన్నమాట. అంటే ఎంత తక్కువ పరిమాణంలో ఉందంటే ఆ గుణం భగవంతుడిలో పరిపూర్ణంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే క్వాంటిటీ వైస్ భగవంతుడిలో ఆ గుణం ఒకవేళ సముద్రగా ఉంటే, సముద్ర లాంటి విశాలంగా గుణం ఉంటే, మనలో ఆ గుణం ఎలా ఉంటుందంటే ఆ సముద్రం నుంచి మనం ఒక చుక్క తీసామనుకోండి, చుక్క ఎంత ఉంటుంది? ఆ చుక్కల్లోనే చుక్క తీసామనుకోండి, అదెంత ఉంటుంది? ఊహించలేం మాతాజీ, అంతే. ఆ చుక్కలో ఉన్న చుక్కలో ఉన్న చుక్క మనలో ఉంటుందన్నమాట. అండ్ భగవంతుడి తాలూకా గుణం ఎలా ఉంటుంది? సముద్రం లాగా ఉంటుందన్నమాట. సో ఆ 50 గుణాలు మనలో కూడా ఉంటాయి, కానీ అంత తక్కువ పరిమాణంలో ఉంటాయి అన్నమాట. అండ్ అది కూడా తక్కువ పరిమాణంలో ఎప్పుడు వస్తాయి అన్నమాట? ఎప్పుడైతే మనం సిన్సియర్గా భగవంతుడిని పూజిస్తామో అప్పుడే వస్తాయన్నమాట. ఎలా అయితే శ్రీల ప్రభుపాదులు వారు చాలా చక్కగా ఉదాహరణ ఇస్తారు, ఎలా అయితే ఒక ధనవంతుడు తన దగ్గర ఆస్తి బోల్డ్ ఉండొచ్చు, కానీ తన కొడుకులు తన మాట వింటేనే ఆస్తి ఇస్తారు. ఒకవేళ కొడుకులు తాగేసి ఉంటే ఆస్తి ఇవ్వరు. అలానే ఎవడైతే సిన్సియర్గా భగవంతుడిని ప్రార్థిస్తారు, పూజిస్తారు, వాళ్ళకి ఆ గుణాలు భగవంతుడు ప్రసాదిస్తారు. ఎందుకంటే ఆ గుణాలు భగవంతుడి తాలూకా ఆస్తి, సో ఆయన సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు. కానీ న్యాచురల్ ప్రాసెస్లో మనకు అది రావాలి. ఎలా అయితే ఒక అబ్బాయి వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు, నేను నీ నాన్నగారు కొడుకుని నాకు ఈ ఆస్తి దొరకాలి. సో అలానే రైట్ఫుల్ మనకు ఉంది, ఎందుకంటే మనం భగవంతుడి తాలూక పిల్లలు. కానీ ఎప్పుడైతే మనం మంచిగా భక్తి చెయ్యము, భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటామో అప్పుడు ఆ గుణాలు మనలో రాదు. కానీ ఎవరైతే శ్రీల ప్రభుపాద లాంటి శుద్ధ భక్తులు, వాళ్ళు ఆ గుణాలు చాలా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తాయి. అందుగురించి మీకు గుర్తుంటే కొన్ని గుణాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే గుణాలు శ్రీల ప్రభుపాదుల్లో కూడా ఉన్నాయని నేను మీకు కథలు చెప్పాను. సో ఆ 50 లక్షణాలు మన శుద్ధ భక్తుల్లో చూడవచ్చు. సో ఎవరైతే భగవంతుడికి సిన్సియర్గా ప్రార్థిస్తారు, పూజిస్తారో వాళ్ళు ఆ గుణాలు వస్తాయన్నమాట. సో భగవంతుడిలో ఉన్న ఈ గుణం ఏంటి? రెస్పెక్ట్ఫుల్. ఆయన అందరికీ గౌరవిస్తారు. మనం కృష్ణలీలలో చూస్తే ఎలా స్వామికి ఒక్కొక్కసారి నందమహారాజు అంటారనమాట, వెళ్ళి నా పాదుకాలు తెచ్చే. అప్పుడు స్వామి ఏం చేస్తారు? ఆ పాదుకాలు ఆయన శిరస్సు మీద ధరించి నవ్వుతూ తీసుకొస్తారు. ఆయన దేవాది దేవుడు, ఆయనకు అంత అవసరం లేదు. కానీ ఎంత చక్కగా, అంటే ఆయన ఏ రోల్లో ఉన్నారు దాని తగిన రెస్పెక్ట్ ఆయన ఇస్తారు. ఆయన నాన్నగారికి అంతే రెస్పెక్ట్, తల్లికి అంతే రెస్పెక్ట్, గురుగారికి. మనం చూసాము ఎలా సందీపని ముని ఆశ్రమంలో ఆయన ఉన్నప్పుడు గురుపత్ని ఏం చెప్తుంది కృష్ణుడిని, సుధామ ఆయన కృష్ణకి వెళ్ళి కట్టెలు తీసుకురమ్మంటే నేనెందుకు వెళ్తాను, ఎక్స్క్యూజ్ మీ నేను దేవాది దేవుడు అండి, మీరు మిస్టేక్ చేశారు. అలా ఏం లేదు, వెళ్ళిపోయారు, వెళ్ళి తెచ్చుకున్నారు. అండ్ ఈవన్ కంసని చంపిన తర్వాత కూడా ఆయన రాజుగా కూర్చోలేదు, తాతగారిని గౌరవించారు, ఉగ్రసేన్ని కూర్చోపెట్టారు. సో మనం భగవంతుడి తాలూకా బిహేవియర్లో చూస్తే రిలేటివ్స్తోని, ఫ్రెండ్స్తోని, ఈక్వల్స్తోని అందరికీ ఆయన గౌరవిస్తారు. ఈవెన్ దేవతలందరికీ మనం కృష్ణలీలలో చూస్తే ఎప్పుడైతే సాయంత్రం భగవంతుడు ఆ ఆవుల్ని, పేయిల్ని, గోపబాలుకుల్ని తీసుకొని వెనక వృందావనంలో ప్రవేశించినప్పుడు ప్రతిరోజు సాయంత్రము ఆ దేవతలందరూ ఏదో ఒక స్తుతి చేసుకుంటారు. బ్రహ్మ, ఇంద్ర, శివ వీళ్ళందరూ స్తుతి చేసుకుంటారు. అప్పుడు భగవంతుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా నిలబడి వాళ్ళ స్తుతులు వింటారు. అంటే ఎప్పుడైనా నాకు బోర్ అయిపోయిందండి, ఇంకా అయిపోయిందండి, వెళ్ళిపోవచ్చా, చాలా పేషెంట్గా వింటారు. వాళ్ళు ఏం స్తుతి చేస్తున్నారో అన్నీ ఆయన వింటారు. సో ప్రతి ఒక్కరు వైపు. అండ్ ఈవెన్ ద్వారకాలో మనము ద్వారకా లీలలో చూస్తే ఈవెన్ అతిథులు కూడా ఎవరైతే ద్వారకాకి వస్తారో వాళ్ళందరికీ ఎంత గౌరవంగా ఆయన చూసుకుంటారు. ఎగ్జాంపుల్ సుధామ, సుధామకి ఆయన ఎంత గౌరవించారు, అంత అవసరం ఆయనకి లేదు రాజుగా. కానీ వెళ్ళి సుధామాని కవగలించడము, ఒకసారి కూడా ఓకే నువ్వు నా మిత్రుడు బాగానే ఉన్నావు కానీ మరుకు ఉందండి బట్టల్లో, స్నానం చేసిన తర్వాత మాట్లాడదామని కాదు, అప్పటికి అక్కడికే అక్కడ కవగలించారు. అండ్ కవగలించడమే కాదు, ఆయన నిజ స్థానాన్ని ఇచ్చారు సుధామాకి. అండ్ రుక్మిణీదేవి, సత్యభామ ఏం చేస్తున్నారు, సుధామకు ఫ్యాన్ చేస్తున్నారు, సుధామ కోసం వంట చేస్తున్నారు, సుధామ పాదాలు కడిగారు భగవంతుడు. సో ఎంత. అండ్ శాస్త్రంలో చెప్తారు, ఆచార్యులు టిప్పణి చేస్తున్నారు, ఆచార్యులు చెప్తున్నారు, ఓన్లీ సుధామే కాదనమాట, ద్వారకలో ఎవరు వచ్చినా అందరితో భగవంతుడు అలానే ఉంటారనమాట. ఏ అతిథి వచ్చినా వాళ్ళ మంచం మీద పడుకుంటారు, భగవంతుడు నెల మీద పడుకుంటారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి స్థానం ఇస్తారు, వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని పూజిస్తారు. అది భగవంతుడి తాలూకా ఒక స్వభావం. మనం చూస్తే ఎప్పుడైతే ఇంద్రప్రస్థలో యుధిష్ఠర్ మహారాజు రాజసూయ యజ్ఞ ఏర్పాట్లు చేస్తారు, అప్పుడు భగవంతుడు ద్వారకా నుంచి రాజసూయ యజ్ఞ అటెండ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే రథం నుంచి దిగుతారో మొట్టమొదటి దిగిన వెంటనే ఫ్లాట్ దండవత్ ప్రణామం చేస్తారు యుధిష్ఠర్ మహారాజుకి. అప్పుడు యుధిష్ఠర్ మహారాజ్ కొంచెం ఇదైపోతారు, ఆగండి అని, లేదు లేదు మీరు వయసులో నాకైనా చాలా పెద్దగా ఉన్నారు, తప్పకుండా నేను మీకు గౌరవించాలి. అండ్ అంతటికైనా ఎక్కువ చేసింది ఏంటంటే రాజసూయ యజ్ఞలో అందరికీ ఏదో ఒక సేవ ఉన్నప్పుడు భగవంతుడి తాలూకా సేవ ఏంటి, ఎవరైతే అక్కడ సాధువులు, పెద్దవాళ్ళు, అతిథులు వచ్చారు, ప్రతి ఒక్కరు కాలు కడిగారు ఆయన, అందరికీ ఆయన వెల్కమ్ చేశారనమాట. అది భగవంతుడి తాలూకా సేవ అనమాట. సో చూడండి ఎంత రెస్పెక్ట్ఫుల్గా ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించారు. మనము ద్వారకా వెళ్తే అక్కడ రుక్మిణీదేవి తాలూకా ఒక టెంపుల్ ఉంది. అక్కడ వెళ్తే పూజారులు చాలా చక్కని కథ చెప్తారు, ఎలా ఒకసారి దుర్వాస ముని ద్వారకాకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడతారనమాట కృష్ణుడికి మరియు రుక్మిణీదేవికి. కానీ అతిథిగా వచ్చారు కనుక వాళ్ళు ఎంత చక్కగా సేవని అందిస్తారు. ఒకసారి నేను తిననంటారు, ఒకసారి తింటానంటారు, పాయసం తయారు చేస్తే ఇది బాగాలేదు వేడగా ఉందని విసిరేస్తారు, మొత్తం మీద రథం మీద కూర్చుంటారు నాకు తీసుకువెళ్ళండి అంటారు, రథం మీద గుర్రాలు ఉండకూడదనమాట మీరిద్దరే నాకు తీసుకువెళ్ళాలంటే ఆ గుర్రాలన్నీ తీసేసి కృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఆ రథాన్ని లాగుతూ దుర్వాసమునిని తీసుకువెళ్తున్నారు. అప్పుడు రుక్మిణీదేవి అలసిపోతారనమాట, ఎందుకంటే చెమ్మట్లు వచ్చేస్తున్నాయి ఎండగా ఉంది. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడితో అడుగుతారనమాట నాకు నీళ్ళు కావాలి. సో అప్పుడు వెంటనే భగవంతుడు అక్కడ నీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే ఆయన కాళ్ళ వేళ్ళ నెల మీద ప్రెస్ చేస్తారు అక్కడ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఆయన ఎప్పుడైతే రుక్మిణీదేవి ఆ నీళ్ళని తాగుతారు దుర్వాసముని కోపమైపోతారు, ఎందుకు నాకు అడగకుండా తాగావు, నాకు అడగాలి కదా, దాహం వేసిందని నాకు చెప్పాలి కదా, నా పర్మిషన్ తీసుకోవాలి కదా. అసలు దుర్వాసమునిని ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రాజ్యంలో అతిథిగా పిలిచేవారు కాదనమాట. అందరికీ దుర్వాస అంటే భయము, ఎందుకు మనకు వచ్చింది, ఎందుకు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసుకుందాం తను వద్దు అనమాట. కానీ కృష్ణుడు చాలా ప్రేమతో పర్లేదు రండి అన్నారనమాట. సో అప్పుడు వెంటనే అతను కోపంతో రుక్మిణీదేవిని శపిస్తారు, నాకు అడగకుండా నీళ్ళు తాగావు, ఇంకా 12 సంవత్సరాలు నువ్వు కృష్ణుడిని చూడలేవు. సో అప్పుడు 12 సంవత్సరాలు రుక్మిణీదేవి ద్వారకా నుంచి బయట అక్కడ తపస్సు చేసుకున్నారు. సో ఎక్కడైతే ఆవిడ తపస్సు చేసుకున్నారో ఇప్పటికీ కూడా అక్కడ టెంపుల్ ఉంది, రుక్మిణీదేవి టెంపుల్ ఉంది, మనం ద్వారకా వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటాం అన్నమాట. సో అది భగవంతుడి తాలూకా స్వభావం, ప్రతి ఒక్కరిని ఆయన గౌరవిస్తారు. అండ్ ఇదే స్వభావం మనం శ్రీల ప్రభుపాదుల వారిలో కూడా చూస్తాము, ఆయన ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తారు. నేను చాలాసారి ఈ కథ చెప్పాను, ఎలా ఒక సన్యాసి ఎవరైతే శ్రీల ప్రభుపాద ఎవరికైతే సన్యాసి ఇచ్చారో తను ఏదో గొడవ వచ్చి ఇస్కాన్ వదిలేసి వెళ్ళిపోయాడు. సో తను చాలా కోపంతో లేఖ రాశాడనమాట, ఇగో నేను కొరియర్లో మీ దండ పంపిస్తున్నాను, సన్యాసి దండ ఇస్తారు కదా, ఇగో మీ దండ తీసుకోండి, నాకు మీ సన్యాసి వద్దు, మీ దండ వద్దు, మీ సంస్థ నాకొద్దు. సో అప్పుడు ఎప్పుడైతే కొరియర్లో ఆ దండ వస్తుంది శ్రీల ప్రభుపాద సెక్రటరీ చాలా కోపమైపోతాడు ఇదేంటి అని. కానీ ప్రభుపాద ఎంత చక్కగానే అతను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఎంత చక్కగా దండ వెనక పంపించాడు చూసావా అని అంటారనమాట. అంటే ప్రతి జీవి మీద ఆయనకి రెస్పెక్ట్ అనమాట. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడైతే కొత్త కొత్తగా ఈ ఇస్కాన్ మూమెంట్ అనేది మొదలైంది, చాలామంది ఫారినర్స్ అక్కడ బ్రహ్మచారీస్గా చేరిపోతున్నారు. సో ఎప్పుడైతే ఒక అతను బ్రహ్మచారిగా చేరిపోయాడో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నమాట, చాలా కోపం అయిపోయారు. సో ఆ తల్లి వచ్చింది శ్రీల ప్రభుపాదతో మాట్లాడడానికి, ఆవిడ చాలా కోపంగా ఉందన్నమాట, గట్టి గట్టిగా అరుపులు అనమాట, ఎక్కడున్నారు ఆయన నేను మాట్లాడతాను, నాకు ఒకే ఒక కొడుకు, తన్ని కూడా ఇలా సన్యాసిగా చేసేసుకుంటే అది ఎలా అవుతుంది, ఎలా అవుతుందని చాలా కోపంతో ఆవిడ వచ్చారనమాట. అయితే డివోటీస్ అందరూ ఆవిడని పైన తీసుకువెళ్ళారు ఎక్కడైతే శ్రీల ప్రభుపాద ఉన్నారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద గది లోపల ఆవిడ వచ్చింది చాలా కోపంగా ఉంది, వెంటనే శ్రీల ప్రభుపాద అంటారు ఆవిడకి స్థానం ఇవ్వండి, కూర్చోడానికి కుర్చీ పెట్టండి, కూర్చోండి, నీళ్ళు ఇవ్వండి, ప్రసాదం తేయండి, ఒక దండ తేయండి, పువ్వులు ఆవిడకి ఒక దండతో వెల్కమ్ చేస్తారు. అప్పుడు ఆవిడ అంటారనమాట, ఇది నాకు వద్దండి అంటే, లేదు లేదు ఇది మా ఇండియన్ స్టైల్ వెల్కమ్ అనమాట, ఏం పర్లేదు మీరు కూర్చోండి, నీళ్ళు ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. తర్వాత ప్రభుపాద చాలా నెమ్మదిగా అడుగుతారు, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సమస్య. ఆవిడ చాలా కోపంగా వచ్చింది, కానీ శ్రీల ప్రభుపాద ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు, ఆవిడ కోపం అన్నీ పోయిందనమాట. ఆవిడ అక్కడి నుంచి అరుపులు అరుపులు, శ్రీల ప్రభుపాద ఎంత బిహేవియర్ చూసిన తర్వాత శాంతి అయిపోయి, ఏం లేదండి మా అబ్బాయి బాగానే ఉంటాడు కదా అని నా టెన్షన్ అంతే, ఇంకేం లేదు, మీరు బాగా చూసుకుంటారు కదా అని. శ్రీల ప్రభుపాద అంటారు ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకొక డివోటీని చెప్తారనమాట, వాళ్ళ అబ్బాయిని పిలవండి. సో అప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలుస్తారనమాట, నువ్వు చెప్పు మీ మదర్తో నువ్వు బాగానే ఉన్నావా లేదా అని. సో అప్పుడు ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ మదర్కి, నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను, ప్రసాదం కూడా చాలా బాగుంది, మేము ఇక్కడ ఇలా ప్రచారంకి వెళ్తాము, ఇక్కడ ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, మేము కృష్ణుడిని పూజిస్తున్నాం. సో తన కొడుకు తాలూకా మొహం మీద ఆనందం చూసి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట, మొత్తం మీద ఆవిడ వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ప్రభుపాద గది నుంచి ఆవిడ కిందకి మెట్టలు దిగుతున్నారు, అప్పుడు వాళ్ళ అబ్బాయితో ఆవిడ చెప్తారనమాట, మీ గురుగారు ఎంత బాగున్నారో, ఈ కొంచెంసేపల్లో ఆయన నాకు చాలా నచ్చారు. సో అప్పుడు ఆవిడ అంటారనమాట, నేను నీకు తెలుసా ఇందాక డొనేషన్ కూడా ఇచ్చాను, సో అప్పుడు ఈ అబ్బాయి ఆశ్చర్యపోతాడు అనమాట, ముందు నన్నే తీసుకువెళ్ళడానికి వచ్చారు, ఇప్పుడు నన్ను ఎలాగో ఉంచేసారు, డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళారు, మీ సంస్థ చాలా బాగుంది, మీరు చక్క ప్రచారం చేసుకోండి. దేనివల్ల వచ్చింది ఈ మార్పు? శిల ప్రభుపదుల వారు కావాలంటే డోంట్ అలౌ హర్ టు కమ్ టు మై రూమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అరుపులు బయట సెక్యూరిటీ దగ్గర చూసుకోండి, అక్కడే మాట్లాడేసుకోండి. కానీ వెంటనే ఫస్ట్ రెస్పెక్ట్, కూర్చోండి, స్థానం గ్రహించండి, ప్రసాదం తీసుకోండి, నీళ్ళు తాగండి, చెప్పండి మీ సమస్య అని. సో ఇది ఒక క్వాలిటీ భక్తుల్లో ఉండాలి. శిల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు అచ్యుతానంద మహారాజ్ అని ఒక అతను చాలా ప్రసిద్ధి చెందాడు. జయపతాక స్వామి గురు మహారాజ్ అండ్ అచ్యుతానంద మహారాజ్ ఇద్దరు చాలా చక్కగా భారతదేశంలో సేవ చేస్తున్నారు, మాయాపూర్ గురించి, కలకత్తా ప్రాజెక్ట్ గురించి. సో ఒకసారి ఏమైందంటే, ఈ అచ్యుతానంద మహారాజు పేరుతోని ఇంకొక అతను డబ్బులు కలెక్షన్ చేయడం మొదలుపెట్టాడు. సో అతను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి లైఫ్ మెంబర్స్ చేర్పించేసి పేరు చెప్పినప్పుడు నేను నా పేరు అచ్యుతానంద. సో ప్రతి ప్లేస్లో వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసేసి వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చేవాడు కాదనమాట. వాళ్ళు అడిగితే ఇగో టెంపుల్కి వెళ్ళిపోయి మీకు పోస్ట్లో వస్తుందండి అని అలా చాలామంది దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకున్నాడు. మొత్తం మీద కొన్నాళ్ళకి ఏమైందంటే, ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు కలెక్షన్ చేసుకున్నారో వాళ్ళందరూ టెంపుల్కి వచ్చారు. మాకు రిసిప్ట్ ఇవ్వలేదండి, మాకు రిసిప్ట్ ఇవ్వలేదు. ఎవరు మీకు రిసిప్ట్ ఇవ్వలేదంటే అచ్యుతానంద. మళ్ళీ అచ్యుతానంద అయితే ఇక్కడ లేరు, ఊర్లో బయటికి వెళ్ళడానికి లేదండి, నిన్నే వచ్చాడు, మొన్నే వచ్చాడు. అప్పుడు వాళ్ళకి మొత్తం మీద తెలిసింది, ఓహో ఎవరో ఒక్కరు డూప్లికేట్గా ఈ అచ్యుతానంద పేరు మీద కలెక్షన్ చేస్తున్నారనమాట. సో అప్పుడు వెంటనే శిల ప్రభుపాదుల వారు సరే యాక్షన్ తీసుకోండి అని, సో వెంటనే అతను పోలీస్ని ఇన్వాల్వ్ చేశారు. ఎవరైతే ఆ ఫోర్జ్ చేసినా తను పట్టుకున్నారు. ఎప్పుడైతే తనకి పోలీస్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారు, ఇతను వెంటనే శిల ప్రభుపాద కాళ్ళ మీద పడి, నేను విన్నాను భక్తులంటే వాళ్ళు చాలా ఎక్కువ కరుణ ఉంటుంది కదా, మళ్ళీ మీరు మన క్షమించొద్దా, నేను ఇంకా మళ్ళీ తప్పు చెయ్యను, నేను మీ శరణాగతి తీసుకుంటున్నాను, నన్ను మీరు స్వీకరించండి అని. సో వెంటనే శిల ప్రభుపాద క్షమించేస్తారనమాట, వదిలేయండి వదిలేయండి అని. అప్పుడు అక్కడ జయపతాక స్వామి మహారాజు ఉంటారు, ఆయన అంటారు వద్దొద్దు వదలొద్దు తను మోసగడు. ప్రభుపాద అంటారు లేదు లేదు, ఎన్నెన్నో యోనిల్లో తిరిగిన తర్వాత ఒక్క మానవ జీవితం దొరుకుతుంది, ఆ మానవ జీవితంలో కూడా సరిగ్గైన ఒక పరంపరతో కనెక్ట్ అవ్వడం ఇంకా కష్టం, అది చాలా రేర్ అన్నమాట. సో ఇంత చక్కని అవకాశం తనకి దొరికింది కదా, అది నేను వదలను, పర్వాలేదు తను రెక్టిఫై అవుతాడు, మనం తనకి ఒక అవకాశం ఇస్తాము, తను చాలా హ్యాపీ అయిపోతాడు. సో తను శిల ప్రభుపాద అంటారు, నా పుస్తక వితరణానికి నువ్వు సాయం చేయాలి, డొనేషన్ కలెక్షన్కి నువ్వు సాయం చేయాలి, చక్కగా నువ్వు నీ సాధన చేయాలి, నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా, లేదంటే నన్ను మళ్ళీ నీకు పోలీస్కి ఇచ్చేస్తాను, లేదు లేదు నేను అన్నీ చేసుకుంటానంటాడు. మొత్తం మీద ఏమైపోయింది, తను ఆల్రెడీ మళ్ళీ స్వీకరించేస్తారు, మళ్ళీ తను యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేస్తారు. జస్ట్ విత్ ఇన్ 7 to 8 days తను ఏం చేస్తాడు, డివోటీస్ అందరూ మంగళహారతి చేసినప్పుడు తన సామాన్లు అన్ని ప్యాక్ చేసేసి గోడ దూకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. తనంతా యాక్టింగ్ చేశారనమాట, ఎలాగో అలాగో నాకు పోలీస్ నుంచి కాపాడాలని. సో ఎప్పుడైతే తను ఆ గోడ ఎక్కి దూకుతున్నాడు, జయపతాక స్వామి మహారాజ్ వెనక నుంచి పట్టుకుంటాడు. ఎప్పుడైతే జయపతాక స్వామి మహారాజ్ పట్టుకుంటారో ఇంకెవరు ఇంకా పారిపోవడానికి లేదు, ఎందుకంటే ఆయన బాడీ ఎలా ఉంటుందన్నమాట, వెంటనే పట్టుకున్నారనమాట. సో పట్టుకొని తీసుకువచ్చారు ప్రభుపాద దగ్గర, ఇగో ఇలా పారిపోతున్నాడు తిను అని. సో అప్పుడు ప్రభుపాద అంటారు, నీకు రెక్టిఫికేషన్ కోసం పోలీస్ స్టేషనే అవసరం అనమాట. సో తనకి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. కానీ మెయిన్ హైలైట్ విషయం, తనకి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా శిల ప్రభుపాద భక్తులకి అంటారు, ప్రతిరోజు వెళ్ళి తనకి ప్రసాదం ఇవ్వండి, పుస్తకం చదవండి తన దగ్గరికి వెళ్ళి. సో ప్రభుపాద్ అంటారు, అక్కడ ప్రిజన్లో నీ రెక్టిఫికేషన్ వాళ్ళు పోలీస్ చేస్తున్నారు, కానీ మా తరఫ కూడా వచ్చిన జీవిని మేము వదలము. ఒకసారి ఇంట్రెస్ట్ చూపించావు కదా, మళ్ళీ ఆ ఒక కోరిక నీలో పుట్టొచ్చు. సో భక్తులు రెగ్యులర్గా జైల్లో వెళ్ళి తనకి ప్రసాదం ఇవ్వడము, ఒక అరగంట అయినా 10 నిమిషాలైనా ప్రభుపాద్ పుస్తకాలు చదవడం, తనకి పుస్తకాలు ఇవ్వడము. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, ప్రభుపాద్ ఒక గుణము, అందరి మీద ఆయనకి ఎంత గౌరవం, ఈ జీవి ఎంత కష్టంతో భగవంతుడి దగ్గర వచ్చాడు, తన్ని మనము వదలకూడదు. శ్రీల ప్రభుపాద్ ప్రతి ఒక్క జీవిని రెస్పెక్ట్ చేసేవారు. అండ్ ఈ గుణం మనలో కూడా మనము పెంచుకోవాలి. ఒక భక్తుడు అయ్యే ముందు ఒక మంచి మనిషిగా అవ్వడము చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కొక్కసారి మంచి భక్తుడుగా అవ్వడానికి ప్రయత్నిస్తాం, కానీ మనిషిగా ఉండడమే మర్చిపోతాము. బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్ కూడా మనలో ఉండవు. మనం ఏమనుకుంటామంటే, నా ఆధ్యాత్మిక జీవితం నా 16 మలహలు నా 16 రౌండ్స్ అయిపోయాయా లేదా, నా పుస్తకం చదవడం అయిపోయిందా లేదా, పక్క వాళ్ళకి ఏమవుతుందో ఏంటో నాకు సంబంధం లేదు. బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్ కూడా మనము మర్చిపోయాము. కానీ ఫస్ట్ మనం మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలి. మంచి హ్యూమన్ బీయింగ్ అంటే ఈ క్వాలిటీస్ మినిమం. అందుగురించి చూడండి, చైతన్య మహాప్రభు ఏ పుస్తకం రాయలేదు, కానీ ఆయన రాసిన శిక్షాష్టకంలో ఆయన ఏమంటారు, అమానిన మానదేన కీర్తన్య సదాహరి, అందరినీ గౌరవించండి. ఈ గుణం మనం అనునిమిషం స్మరించాలి. నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఉంటున్నాను, నా మాటలతోని నేను ఎవరికైనా నొప్పి కలిగిస్తున్నానా, నా వాక్కులతోని నా వ్యవహారంతోని. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక దెబ్బ కొట్టామనుకోండి, ఒక 10 నిమిషాలు ఒక రోజు తర్వాత ఆ దెబ్బ తాలూకా పెయిను పోతుందన్నమాట. కానీ మాటతో ఎవరికైనా నొప్పి కలిగించామనుకోండి, సంవత్సరాల వరకు వాళ్ళు మర్చిపోరు. అందుకొరించి మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఏం మాట్లాడుతున్నాం. మన నోరు ఇప్పినప్పటికైనా, మన నాలుక మూవ్ అయినప్పటికైనా మనం కేర్ఫుల్గా ఉండాలి. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, నా వల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు కదా. ది బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, రెస్పెక్ట్ఫుల్. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. రామానుజ తాలూకా శిష్యుల్లో ఒక శిష్యుడు దాశరథి. సో ఒకసారి ఆ దాశరథి వెళ్ళి రామానుజాచార్యతో అడుగుతాడనమాట, నాకు ఈ భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకము, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నాకు దాని ఒక్క లోపల ఉన్న మీనింగ్ అర్థం నాకు ఒక్కసారి మీరు చెప్పండి. సో రామానుజాచార్య అంటారు, ఒక పని చేయి, నువ్వు గోష్ఠీపూర్ణ దగ్గరికి వెళ్ళు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు బాగా. తను గోష్ఠీపూర్ణ దగ్గరికి వెళ్తారు. సో గోష్ఠీపూర్ణ దగ్గర వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అలా కాదు, మనకి క్వశ్చన్ వచ్చిందంటే ఆన్లైన్ ప్రెస్ చేయడం, సబ్మిట్ చేయడం, ఎవరికైనా వెళ్ళి అడగడం కాదు. మనకి ఎవరి దగ్గరైనా జ్ఞానం కావాలి, వాళ్ళ దగ్గర మనం ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ వాళ్ళకి సేవని అందించాలి. సో వాళ్ళకి సేవని అందించిన తర్వాత వాళ్ళు అడగొచ్చు అనమాట, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మీరు అడగండి అని. సో 6 మంత్స్ వరకు గోష్ఠీపూర్ణకి సేవని అందించారు. అండ్ చివరిలో గోష్ఠీపూర్ణ అడిగారనమాట, మీకు ఏమైనా ప్రశ్న ఉందంటే. అప్పుడు అతను అడుగుతాడు, ఈ సర్వధర్మాన్ పరిత్యజ శ్లోకం తాలూకా గూఢమైన అర్థం నాకు కావాలి. సో అప్పుడు ఆయన ఒకే మాట అంటాడు, ఈ ఒక్క సర్వధర్మాన్ పరిత్యజ శ్లోకం అర్థం అవ్వాలంటే మీలో 3 గుణాలు ఉండాలి. ఆ 3 గుణాలు ఏంటంటే, లేదంటే మీలో ఆ 3 అవగుణాలు ఉంటే మీకు ఈ శ్లోకం అర్థం అవ్వదు. ఏంటా 3 అవగుణాలు అంటే, మీరు ఒకవేళ పండితులుగా ఉన్నారనుకోండి, చాలా ఎక్కువ జ్ఞానం, అయితే మీకు ఈ శ్లోకం అర్థం అవ్వదు. లేదంటే మీరు చాలా మంచి కుటుంబానికి చేరి ఉన్నారనుకోండి, అరిస్టోక్రటిక్ ఫ్యామిలీ, అయితే మీకు ఈ శ్లోక తాలూకా అర్థము తెలియదన్నమాట. లేదంటే మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, జనాలు మీ వెనక ముందు, అయితే మీకు ఇది అర్థం అవ్వదన్నమాట. అంతే చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇతనికి అర్థం అవ్వలేదు దశరథికి, దాని అర్థం ఏంటి, నాలో అవగుణాలు ఉన్నాయా. ఇతను వెంటనే రామానుచార్య దగ్గరికి వెళ్తాడనమాట, ఇలా చెప్పారండి గోష్ఠీపూర్ణ, అయితే గురుగారు నాలో అవగుణాలు ఉన్నాయా. రామానుచారి అంటారు, లేదు లేదు, నీలో అవగుణాలు అయితే లేదు. మాట్లాడుతున్నారు ఇంకా, అప్పుడు ఏమవుతుందంటే మహాపూర్ణ తాలూకా అమ్మాయి అతుల్య అక్కడికి వస్తుంది. వచ్చి రామానుచారి దగ్గర ఏడుస్తుంది అనమాట. ఏడ్చేసి ఏం చెప్తుందంటే, గురుగారు చూడండి, మా అత్తగారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేసి నీళ్ళు తీసుకొని రావాలన్నమాట నుయ్యి నుంచి, ఇంతమందికి వంట చెయ్యాలి, ఇంత పనులు చెయ్యాలి, కానీ ఇంత కూడా నాకు సాయం చెయ్యరు, ఎల్లప్పుడు నన్ను తిట్టుతూ ఉంటారు. అండ్ ఒకవేళ నేను ఏదైనా చెప్తే నాకు అంటారు, మీ నాన్నగారు ఎందుకు పని మనిషి పంపించలేదు, నీకు పని రాకపోతే నీతో పాటు నీ తోడ ఒక పని మనిషి పంపిస్తే బాగుండేది కదా అని చెప్తారు తప్ప, నాకు అత్తగారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను ఏం చెయ్యాలి గురుగారు, ఆవిడ ఏడుస్తున్నారనమాట. ఆవిడ అలా ఏడుస్తూ ఉంటే పక్కనే దాశరథి కూర్చొని ఉన్నారు కదా, రామానుచార్య వెంటనే దాశరథితో అంటారనమాట, నువ్వు వెళ్ళైతే, నువ్వు ఈవిడతో వెళ్ళు. ఇప్పుడు ఈవిడ తెలియదు దాశరథి ఎవరు, పక్కనే కూర్చున్నారు, వెళ్ళిపోమన్నారు. దాశరథి కూడా ఒక్కసారి అడగలేదు, నేనేనా, నాకు వెళ్ళమంటున్నారా అని, ఏమి లేదు, వెళ్ళమన్నారా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అతుల్యతో దాశరథి ఒక పని మనిషిగా వెళ్ళిపోయాడు అనమాట. అని అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఈ దాశరథి గొప్ప విద్వాన్, గొప్ప పండిత్ అనమాట, అతనికి ఎంత శాస్త్రజ్ఞానం ఉంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, కూరగాయలు కట్టింగ్ చేయడము, గిన్నెలు కడగడము, బట్టలు కడగడము, నడుచుకొని వెళ్ళి నుయ్యి నుంచి నీళ్ళు తీసుకొని రావడము, ఆ పనులు చేసుకుంటున్నారు. ఈ అతుల్యతలు తాలూకా అత్తగారు చాలా ఆనందించారు, బాగుంది, మంచి పని మనిషి పంపించారు, చక్కగా అన్ని పనులు చేస్తున్నారన్నమాట. మొత్తం మీద ఒకరోజు ఏమైందంటే, ఈ దాశరథి ఆ నుయ్యి దగ్గర బట్టలు కడుగుతున్నాడు. బట్టలు కడుగుతూ ఉంటే అదే ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చున్నారు. ఈ స్వామీజీ గ్రామ గ్రామాలకి వెళుతూ వస్తూ ఉంటారనమాట. ఆయన ఏదో ఒకటి బోధిస్తూ ఉంటే అందరు గ్రామవాసులు వింటారనమాట. సో ఇతను ఈ చెట్టు కింద కూర్చొని భగవద్గీతలో ఉన్న శ్లోకాల తాలూక అర్థాలు చెప్తున్నారనమాట. దాశరథి వింటున్నాడు, కానీ వినినప్పుడు తనకు అర్థమైంది ఇతను చెప్పింది కరెక్ట్ కాదు, ఏంటి అనువాదం, అసలు ఇది కానే కాదు దీని అర్థము. అప్పుడు వెంటనే దాశరథి ఆగలేక చెప్తాడనమాట, స్వామీజీ మీరేం మాట్లాడుతున్నారు, అసలు దీని అర్థం ఏంటి, మీరేం అర్థం తీస్తున్నారు అని. అప్పుడు ఆ స్వామీజీ చాలా గర్వంతో చెప్తారనమాట, నీకేం తెలుసు, ఆఫ్టర్ ఆల్ నీ పొజిషన్ ఏంటి, ఒక పని మనిషి, బట్టలు కడుగుతావు గిన్నెలు కడుగుతావు అంతవరకే చెయ్యి, నువ్వు నా దాంట్లో ఇంటర్ఫియర్ చేయొద్దు, నీకేం తెలుసు. అప్పుడు దాశరథి వాదిస్తాడనమాట, ఇలా కాదండి పద్మపురాణంలో ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉంది దాంట్లో. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట, ఒక్క పని మనిషికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని. అయితే నువ్వు ఎవరు, నువ్వు సరిగ్గా పరిచయం చెప్పు అని. లేదు లేదు, ఏం నేను ఎవరు కాదని అతను అక్కడి నుంచి బట్టలు తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఆలోచిస్తారనమాట, అతను మామూలు మనిషి అయితే కాదు, ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం తను ఎవరు అని. సో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, తను రామానుజాచార తాలూకా చాలా విశేషమైన శిష్యుడు దాశరథి. సో అప్పుడు వెంటనే వాళ్ళు దాశరథి కాలి మీద పడిపోతారనమాట, మీరు ఇలాంటి పనులు ఇక్కడ చెయ్యొద్దండి, మీరు వెళ్ళిపోండి మళ్ళీ మీ గురుగారి దగ్గర. దాశరథి అంటారు, నేను వెళ్ళను, మా గురుగారు నాకు ఇదే సేవ చేయమన్నారు, ఆయన నా కోసం ఏది మంచిది ఆయనకి ఇంకా తెలుసు బాగా, నేను ఇదే సేవ చేస్తాను, నేను ఇక్కడి నుంచి కదలను. అప్పుడు వాళ్ళు వెళ్ళి రామానుజాచార్య అని రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి మీ శిష్యుడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. అప్పుడు రామానుజాచార్య కబరు పెడతారనమాట. ఎప్పుడైతే రామానుజాచార్య కబరు పెడతారో అప్పుడు తను వెనక వెళ్తారు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, దాశరథిలో ఉన్న ఒక గుణం ఏంటి, రెస్పెక్ట్ఫుల్. రెస్పెక్ట్ఫుల్ గురుగారు ఏం చెప్పారు, అయ్యో నా పొజిషన్ ఏంటి, అయ్యో నాలో ఉన్న క్వాలిటీ ఏంటి, అయ్యో నాకు ఈ సేవ చెప్పడం ఏంటి, నా ఉన్న కెపబిలిటీ ఎక్కడ, నాకు ఈ సేవ ఏంటి అని ఏం చెప్తే. మనం కురేష్ తాలూకా ఒక కథలో కూడా వింటాము, ఎలా కురేష్కి స్వామి చెప్తారనమాట, నువ్వు రామానుజాచార్య కన్నా ముందు వైకుంఠానికి వెళ్తావు. అప్పుడు అతను ఎంత ఆనందిస్తారు. అప్పుడు రామానుజాచార్య అడుగుతారనమాట, ఎందుకంత ఆనందిస్తున్నావు. అప్పుడు ఆయన ఏమంటారు, గురుగారు నాకు కళ వచ్చింది, ఎవరైతే భక్తులు వైకుంఠానికి వెళ్తారు, ఎవరైతే ఆల్రెడీ వైకుంఠంలో ఉన్నారో వాళ్ళందరూ ద్వారం దగ్గరకు వచ్చి వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఒకవేళ మీరు నాకైనా ముందు వెళ్ళిపోయారనుకోండి, నేను తర్వాత వచ్చాననుకోండి, మీరు కూడా ద్వారం దగ్గర వచ్చి నాకు స్వాగతం పలుకుతారు, అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ కూడా భూలోకంలో మీ శిష్యుడిగా ఉన్నాను, అక్కడ వైకుంఠంలో కూడా మీ శిష్యుడిగానే ఉంటాను, అందుగురించి నేనే ముందు వెళ్ళిపోయాననుకోండి, మీరు వచ్చినప్పుడుకైనా నేను ద్వారం దగ్గర ఉంటాను, మీ సౌకర్యాలన్నీ చూసుకొని వైకుంఠంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకోవాలి కదా అని అంటారు. ఏంటి ఇక్కడ చూస్తున్నాము, గురువు పైన రెస్పెక్ట్. సో ఈ క్వాలిటీ భక్తుల్లో కూడా ఉండాలి, గురువుల పైన రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్, మనకైన సీనియర్ డివోటీస్కి మనము రెస్పెక్ట్ ఇవ్వడం. అండ్ ఈ క్వాలిటీ మనం కృష్ణుడిలో కూడా చూస్తాము, ఎలా ఆయన అందరికీ, ఆయన దేవాది దేవుడు ఉన్నప్పటికైనా ఆయన ఎంత చక్కగా అందరినీ గౌరవించేవారు. ఆయన శ్రీరాముడు ఒక అవతారంలో వచ్చినప్పుడుగా మనం చూస్తాము, ఎలా దశరథ ఒక మాటకి ఆయన నిలబెట్టడానికి ఆయన వనవాసంకి వెళ్ళిపోతారు, కైకేయి చెప్పిన ఒక్క మాటకి ఆయన వెళ్ళిపోతారు. సో అక్కడ మనం శ్రీరామ ఒక చరిత్రంలో కూడా చూస్తాము, ఎలా ఆయన ఒక ఆజ్ఞాకారి పుత్రుడుగా ఎంత చక్కగా ఆయన దశరథ్ మహారాజ్ సేవాన్ని అందించేవారు. దశరథ్ మహారాజ్ పడుకోనప్పటికీ ఆయన కాలు మసాజ్ చేసిన తర్వాత ఆయన పడుకున్నారు, దేవాది దేవుడు ఆయన. కానీ మనకి నేర్పిస్తున్నారు ఎలా మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్నమాట. సో కృష్ణుడిలో ఉన్న ఈ ఒక క్వాలిటీ రెస్పెక్ట్ఫుల్. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. సర్వ ఆరాధ్యా, సర్వ ఆరాధ్య అంటే భగవంతుడు పూజనీయులు, పూజనీయులు. ఈ ప్రపంచంలో ఉన్న ఆరాధించవలసిన విషయాల్లోనే భగవంతుడే గొప్పవాడు. హీస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి, ఆల్ వర్షిపబుల్. భగవంతుడి తప్ప ఇక ఎవరు లేదు. మనం పూజించాలనుకుంటే ఆయన్ని పూజించాలి. అండ్ జీవులే కాదు, దేవతలు కూడా భగవంతుణ్ణి పూజిస్తారు. నేను మీకు జగన్నాథ స్వామి కథలు చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, ఎలా ఈ జగన్నాథపురిలో ఉన్న ఈ గుడిలో ఎప్పుడు భగవంతుడు పడుకోరనమాట, జగన్నాథస్వామి ఎప్పుడూ అందరికీ దర్శనిస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే మధ్యరాత్రి వరకు ఆ టెంపుల్ ఓపెన్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక 2-3 అవర్స్ కోసం క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. కంటిన్యూస్గా దర్శనం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ 2-3 అవర్స్ టెంపుల్ క్లోజ్ చేస్తారో అప్పటికి కూడా భగవంతుడు పడుకోరు. ఎవరైతే ఈ ఈ భూప్రపంచంలో ఉంటున్నారో వాళ్ళందరూ టెంపుల్ టైమింగ్స్లో వెళ్ళి భగవంతుని చూస్తారు. దేవతలు వాళ్ళందరూ ఎప్పుడైతే టెంపుల్ మూసేస్తారో అప్పుడు వెళ్ళి భగవంతుని చూస్తారు. నేను చాలాసేపు చెప్పాను, జగన్నాథ స్వామి పడుకోరు. దాని రుజువు ఏంటంటే ఆయనకి కన్నా రెప్పలు లేదు, ఆయన పడుకోవడానికి లేదు, ఎప్పుడు ఆయన ఐస్ ఓపెన్గానే ఉంటుంది. సో ఇప్పటికీ కూడా ప్రతిరోజు దేవతలు ఇంద్ర వరుణ బ్రహ్మ అండ్ విభీషణ్, లంకా నుంచి విభీషణ్ కూడా వచ్చి అక్కడ జగన్నాథ స్వామి దర్శనం తీసుకుంటారు. ఒకసారి నిజమైన ఘటన ఇది, మడల పంజికలో కూడా రాసి ఉంది. 1800s ఒకసారి పూజారి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత గర్భగుడి లాక్ వేసేస్తున్నాడు. లాక్ వేసేసి తాళం వేసిన తర్వాత ఎప్పుడైతే నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, ఏం చూశారంటే తన వెనక 35 అడుగులు ఎత్తుగా ఉన్న ఒక మనిషి నడుస్తున్నాడు అనమాట. తను ఆశ్చర్యపోయాడు అనమాట, చూస్తే వెనక ఇతను ఎవరు, ఇంత 35 ఫీట్ అంటే మీరు ఎంత అనుకుంటున్నారు, 35 అడుగులు అనమాట. తను వెంటనే చాలా భయంతో చూస్తున్నాడు అనమాట భగవంతుడు ఎవరు వచ్చాడని. అప్పుడు చాలా నెమ్మదిగా వెనక చూసి అడిగారనమాట, మీరు ఎవరు అని. అప్పుడు తను అంటాడు, నేను విభీషణ్, జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి వచ్చాను. ఈ కథ నిజమైన ఘటన రాసి ఉంది పుస్తకంలో. సో అప్పుడు తను చాలా తెలివైన పూజారి, తను అడుగుతాడు, మీరు విభీషణ్ అని చెప్తే నేను ఎలా నమ్మాలి, మీరు విభీషణ్ అంటున్నారు నేను రావను, ఓకేనా, నేను రావను, మీరు విభీషణ్ అంటే నేను రావను చెప్పండి. అలా ఎలా నమ్ముతాను, మీరు చెప్తే నేను నమ్మేయాలా, మీ దగ్గర ప్రూఫ్ ఏంటి మీరు విభీషణ్ అని. అప్పుడు విభీషణ్ చేతిలో ఒక బ్రేస్లెట్ ఉందన్నమాట, తను ఇలా ఇలా మాట్లాడుతూ దాన్ని తిప్పుతున్నాడు, ప్రూఫ్ కావాలా, అయితే సరే నా బ్రేస్లెట్ తీసుకోండి, దీంట్లో త్రేతాయుగం తాలూకా ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి అని. సో ఆ బ్రేస్లెట్ తీసుకొని విసురుతాడనమాట. ఇప్పుడు ఆ బ్రేస్లెట్ తాలూకా సైజ్ ఎంత ఉందంటే ఎడ్లు బండి తాలూకా చక్రం లాంటి సైజ్ అనమాట. ఎత్తుగా ఉన్నాడు కదా, చాలా పెద్ద తను, తన బ్రేస్లెట్ కూడా అంత పెద్ద సైజ్ అనమాట. సో అప్పుడు ఆ బ్రేస్లెట్ని తీసుకువెళ్ళి తను పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మీరు జగన్నాథ్పురికి వెళ్తే పట్టజోషి మహాపాత్ర ఇంట్లో ఆ బ్రేస్లెట్ ఉంది, విభీషణ్ తాలూకా బ్రేస్లెట్, మీరు వెళ్ళి నమస్కారం పెట్టవచ్చు. సో అప్పుడు తనకి అర్థమైంది, అవును నిజంగానే తను విభీషణ్ అనమాట. సో జగన్నాథ స్వామి ఒక టెంపుల్లో రోజు వస్తారు, దేవతలు వస్తారు భగవంతుణ్ణి పూజించడానికి. సో హీ ఈజ్ ఆల్ వర్షిపేబుల్. శ్రీమద్ భాగవతం 12th canto 13th chapter శ్లోకం నంబర్ 1 సుత గోస్వామి అంటారు, యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మారుత, వీళ్ళందరూ బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మారుత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, స్తునవంతి ఏం చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, స్తునవంతి దివ్యేర్ స్థవేర్, వీళ్ళందరూ స్తుతి చేస్తున్నారు. సుత గోస్వామి అంటున్నారు, ఎవరు స్తుతి అయితే బ్రహ్మ నారద ఇంద్ర దేవతలు యోగీలు ఉపనిషద్లు సామవేద వేదాలు కూడా ఎవరెక్కైతే పూజిస్తున్నారో అలాంటి దేవాది దేవుడికి నా నమస్కారం అని సుత గోస్వామి అంటారనమాట. సో హీఈస్ రియలీ వర్షిపేబుల్. అండ్ ఎవరైతే మనకి వర్షిపేబుల్ వాళ్ళకి భగవంతుడు వర్షిపేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శివుడు అంటే వర్షిపేబుల్, కానీ శివుడికి వర్షిపేబుల్ ఎవరు, కృష్ణుడు. మనం ఎన్నెన్నో కథలు విన్నాము, ఎలా శివుడు కూడా ఎల్లప్పుడూ కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. కొన్ని కథలు మనం అలా కూడా విన్నాము, శివుడు భగవంతుడిని పూజిస్తున్నప్పటికైనా ఒక్కొక్కసారి భగవంతుడితో ఫైటింగ్ చేయడానికి కూడా రెడీగా అయిపోతాడు. విన్నారా అలాంటి కథలు, విన్నారా లేదా? బాణాసుర్ కథ తెలుసా? బాణాసురికి 1000 చేతులు ఉండేదన్నమాట. యాక్చువల్గా తన దగ్గర 2 చేతులే ఉన్నాయి, ఆ 2 చేతులతో తను మృదంగం వాయిస్తూ ఉంటే శివుడు డాన్స్ చేస్తారనమాట. సో శివుడికి బాణాసురు అంటే చాలా ఇష్టం, తన వాయించిన మృదంగం చాలా బాగుంటుంది. సో ఒకసారి బాణాసురు వెళ్ళి శివుడితో చెప్తారనమాట, ఈ 2 చేతులు సరిపోవట్లేదు, ఒక 1000 చేతులు ఇచ్చారనుకోండి, ఇది అలసిపోతే దాంతో వాహిస్తాను, అది అలసిపోతే దీంతో వాహిస్తాను, నాకు 1000 చేతులు కావాలి. సో శివుడిని ఒప్పించడం చాలా సరళం అనమాట. అవునా, నా సేవ చేయడానికి నీకు చేతులు కావాలా, సరే పర్లేదు తీసుకో అంటారు అనమాట. సరే 1000 చేతులు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ 1000 చేతులతో బాణాసురు ఏం చేస్తాడు, శివుణ్ణి పూజించడం కాదు, తప్పు పనులు చేసుకుంటాడు. మొత్తం మీద ఒకసారి ఏమవుతుంది, ఈ ఉషా అనిరుద్ధ తాలూక కదా, మళ్ళీ దాంట్లో వెళ్ళను, చాలా ఎక్కువైపోతుంది. ఈ ఉషా అనిరుద్ధ తాలూక వృత్తాంతం వచ్చినప్పటికి ఏమవుతుంది, ఈ బాణాసురు కృష్ణుడితో యుద్ధం చేయడానికి రెడీ అవుతాడు. ఎప్పుడైతే కృష్ణుడితో యుద్ధం చేయడానికి నేను సరిపోతాను లేదంటే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తారన్నమాట. శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారనమాట, స్వామి మీరే నన్ను కాపాడాలి. అండ్ శివుడు ఎలా ఉంటారు, ఆయన హృదయం చాలా సునీతంగానే చాలా సాఫ్ట్గా ఉంటారు. వెంటనే ఆయన అంటారు, సరే నువ్వేం బాధపడొద్దులే, నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఎప్పుడైతే శివుడు వస్తారు కృష్ణుడితో ఫైటింగ్ చేయడానికి, అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తారనమాట, ఇతనేంటి నా పరువు పోతుంది, అందరికీ వైష్ణవానాం యథాశంభు అంటే శివుడే వచ్చి నాతో ఫైట్ చేయడం ఏంటి అని. అప్పటికి భగవంతుడు శివుడికి చెప్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నాతో ఫైటింగ్ చేస్తావా అని. మొత్తం మీద ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు శివుడు అంటారు, సారీ నీకు ఏమైపోతుందో తెలియట్లేదు, వీళ్ళు నాకు వచ్చి కన్విన్స్ చేసేస్తారు, నేను కన్విన్స్ అయిపోతాను, నాకు తెలియట్లేదు, నేను అలా వచ్చేసాను, నన్ను క్షమించండి. మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది, ఆ పౌండ్రిక్ భగవంతుడికి లేఖ రాస్తాడనమాట, మీరెందుకు నా సుదర్శన చక్ర నెమలి ఈక తీసుకున్నారు, నేనే ఒరిజినల్ కృష్ణ, అదంతా నాది, దయచేసి నాకు వెనక పంపించేయండి అని లేఖ రాస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, సరే అయితే నీదే కదా సుదర్శన చక్రం, తీసుకో. ఎప్పుడైతే సుదర్శన చక్రం పంపిస్తారు ఏమవుతుంది, పౌండ్రిక్ తాలూక తల నరికేసి కాశీ రాజ్యంలో ఆ తలని సుదర్శన చక్ర పడేస్తుంది. ఎప్పుడైతే తల అలా పడిపోతుంది, ఆ కాశీరాజ్ తాలూక అబ్బాయి చాలా కోపమైపోతాడు అనమాట. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, మీరే నాకు సాయం చేయాలి. శివుడు అంటే నేనేం చేయగలుగుతానంటే మళ్ళీ మీరే కదా, ఈ కాశీ నగరం తాలూకా ఈ కాశీ రాజ్యము మీరే కదా సృష్టించారు, ఈ కాశీ రాజ్యంని ఎవరు సృష్టించారు, శివుడే సృష్టించారు. శివుడు ఎప్పుడైతే ఒకరోజు చెట్టు కింద కూర్చొని ఉంటే పార్వతీదేవి వచ్చి గొడవ చేశారనమాట, మనకు ఒక ఇల్లు ఉంటే, ఓ 4-bedroom హౌస్ ఉంటే, చక్క వంటగది ఉంటే ఎంత బాగుంటుంది, ఈ చెట్టు కింద రేపు ఆ చెట్టు కింద బాగాలేదు అంటే వెంటనే శివుడు ఏం చేస్తారు, ఆయన మనసు నుంచి ఆ కాశీని సృష్టిస్తారు. ఒక ఇల్లెందుకు, మొత్తం నగరాన్ని సృష్టించానని చెప్తారనమాట. ఎప్పుడైతే నగరాన్ని సృష్టించేస్తారో అందరు అక్కడికి వచ్చి ఉంటారు, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గ్రహప్రవేశం చేసుకుంటారో ఆ గ్రహప్రవేశంలో చాలామంది బ్రాహ్మణాలు వస్తారు, అందరికీ శివుడు దానం ఇస్తూ ఉంటే మీకేం కావాలి మీకేం కావాలి, ఒక బ్రాహ్మణ్ అడుగుతాడు, నాకు ఈ కాశీ నగరం కావాలి, అంతేనా తీసుకో అంటారు. అయిపోయింది, కాశీ నగరం సృష్టించారు, బ్రాహ్మణకి దానం ఇచ్చారు, మళ్ళీ వెళ్ళి చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు పార్వతీదేవి అంటారు, ఇదే బాగుంది మనకి, వద్దు ఇదే బాగుంది, ఇక్కడే ఉందాం మనం. సో మళ్ళీ ఈసారి కూడా ఏమైంది, మీరే కాశీరాజాన్ని సృష్టించారు, మొత్తం రాజ్యాన్ని మీరు మమ్మల్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారు, అయితే శివుడు రెడీ అయిపోతారు, ఎవరితో ఫైటింగ్ చేయాలి చెప్పండి అంటే కృష్ణుడితో, ఓకే ఐఎమ్ రెడీ అంటారు. మళ్ళీ కృష్ణుడు చూసి చెప్తారు, మళ్ళీ వస్తాడు ఏంటి ఇతను, వైష్ణవానాం యథాశంభు అని చెప్తే మళ్ళీ నాతోనే ఫైటింగ్కి మళ్ళీ మళ్ళీ మర్చిపోతావేంటి, నువ్వు అందరికీ ఎగ్జాంపుల్గా ఉండాలి అని. మళ్ళీ ఎప్పుడైతే ఓడిపోతారు అప్పుడు శివుడు అంటారు, నన్ను క్షమించండి. శివుడితో ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే అతను చాలా గొప్ప వైష్ణవుడు, అండ్ వైష్ణవ తాలూకా క్వాలిటీ ఏంటంటే ఎవరికి వద్దు చెప్పలేరు, దూకేమంటే దూకడానికి రెడీ, కూర్చోండి అంటే కూర్చోండి, నిలబడండి నిలబడండి, ఇంకంతే. సో శివుడి తాలూకా క్వాలిటీ అది. హిందీలో ఒక దోహ ఉంది, అంటారు సాధు, ఒక సాధు తాలూకా హృదయము నవనీత సమాన. సాధు తాలూకా ఒక హృదయం ఎలా ఉంటుంది అంటే, సంత హృదయ నవనీత సమాన, కహా కవి పరి కహ నజాన. సంత తాలూకా ఒక హృదయం ఎలా ఉందంటే వెన్నలాగా ఉంటుందన్నమాట, నవనీత సమాన, కహా కవి పరి కహ నజాన. కానీ అంటున్నారు ఇది సరిగ్గా చెప్పలేదు, సంత తాలూకా హృదయం నవనీతలాగా కాదు, ఎందుకంటే నిజ పరతాప ద్రవై నవనీత, నిజ పరతాప ద్రవై నవనీత, పర దుఃఖ ద్రవై సంత సునీత. ఈ నవనీతిలో ఈ వెన్నలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఆ వెన్నని వేడి చేస్తే ఆ వెన్న కరిగిపోతుంది. అవునా, మీరు వెన్నని వేడి చేస్తే ఏమవుతుంది, నెయ్యి తయారైపోతుంది. సో వెన్న తాలూకా క్వాలిటీ అది, దాన్ని వేడి చేస్తే కరిగిపోతుంది. కానీ సాధు తాలూకా క్వాలిటీ అలా కాదు, ఆ సాధుని వేడి చేస్తే కరగరు. వేడి చేయడం అంటే మూడు దుఃఖాలు, ఆధ్యాత్మిక్, ఆదిదేవి, ఆతిభౌతిక్. ఆ సాధుకి ఎవరైనా ఇబ్బంది పెడితే తను కరగదన్నమాట, చక్కగా ఉంటాడు. పరదుఖ ద్రవయి సాధు తాలూక హృదయం ఎలా అంటే పరదుఖ ద్రవయి. కానీ ఇతరుల్లో ఎవరికైనా దుఃఖంగా చూశాడనుకోండి వెంటనే కరిగిపోతాడు. ఎవరిని దుఃఖంగా చూడలేడనమాట, అది సాధు తాలూకా స్వభావం. ఎవరైనా నేను బాధలో ఉన్నానంటే ఆ సాధు తట్టుకోలేడనమాట. సో అందుగురించి చెప్తున్నాను, అందుగురించి ఆ కవి చెప్తున్నాడు. ఎవరైతే ఇలా చెప్పాడు, సాధు హృదయం నవనీత సమాన, కొంచెం తప్పుగా చెప్పాడు. సాధు తాలూకా హృదయం వెన్నకైనా బాగుంటుంది. వెన్న అయితే నిజ తాప, వెన్నని వేడి చేస్తే కరిగిపోతుంది. కానీ సాధు తన దుఃఖంతో కరిగిపోరు, ఇతరులు ఏమైనా ఇబ్బంది పడితే కరిగిపోతారు. సో శివుడు అదే ప్రాబ్లం అనమాట. శివుడితోనే వెంటనే కోపం కూడా అయిపోతాడు, మళ్ళీ వెంటనే చాలా వినయిగా చాలా సునీతంగా అయిపోతారు. ఒకసారి శ్రీరంగంలో పరాశర్ భట్టకి ఒక్కరు క్వశ్చన్ అడుగుతారు. పరాశర్ భట్టకి అడుగుతారు, గురుగారు నాకు ఒక ప్రశ్న ఉంది. శ్రీరాముడు ఒకేసారి చాలా కోపమయ్యారు. ఎప్పుడైతే సముద్రంలో ఆ బ్రిడ్జ్ కట్టాలి, సముద్ర దేవత దారి ఇవ్వట్లేదు, 3 రోజుల పాటు తపస్య చేసుకున్నారు శ్రీరాముడు, ఆయన కోపం వచ్చేసి బాణం తీశారు, ఇంకా రెడీగా ఉంది బాణము, అప్పుడు సముద్ర దేవత బయటికి వచ్చేసారు. బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ సముద్ర దేవత భగవంతుణ్ణి కీర్తించడం మొదలుపెట్టారో భగవంతుడు వెంటనే అన్ని కోపం మర్చిపోయారు. సో అప్పుడు ఆ శిష్యుడు అడుగుతాడనమాట పరాశర భట్టుని, అలా ఎలా అవుతుంది? ఒక్క నిమిషంలో కోపము, మళ్ళీ ఆయన్ని ఎవరైనా కీర్తిస్తే ఆయన వెంటనే ఆ కోపం అనేది పోతుంది, అలా ఎలా పోతుంది అని పరాశర భట్ట ఒక చాలా చక్కని కథ చెప్తారు. ఆయన అంటారు, ఒకసారి ఒక గ్రామంలో ఒక చాలా పిష్నారి జమీందారు ఉన్నాడు. ఆ జమీందారుకి జుట్టు లేదనమాట, కానీ తనకి జుట్టు అంటే చాలా ఇష్టము. కానీ మెల్లమెల్లగా అన్ని జుట్టు పోయిందనమాట, ఇప్పుడు తలలో కొంచెమే వెంటకాలు మిగిలిపోయాయన్నమాట. సో అందరికీ తెలుసు దానికి జుట్టు అంటే చాలా ఇష్టం అని. సో ఒకసారి అక్కడ ఒక ముష్టివాడు వెళ్తాడు అడిగేవాడు. సో వెళ్ళి తను ఏం చేస్తారంటే కావాలని తన వెంట్రుకల గురించి పొగురుతాడనమాట. ఎంత బాగుంటాయి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, మీ జుట్టు ఎంత బాగుంది, చూడ్డానికి ఎంత అందంగా ఉంది. తనకు కూడా తెలుసు ఏమి లేదు పైన, కానీ అతను ఇలా చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. వెంటనే లోపల నుంచి ఒక బియ్యం బస్తా తెచ్చి తనకి ఇస్తాడనమాట తీసుకెళ్ళని. ఎప్పుడైతే ఆ బియ్యం బస్తా తీసుకొని వెళ్ళిపోతున్నాడు, అక్కడ నుంచి వాళ్ళ ఆఫీసర్ గుమస్తా వస్తారనమాట. ఎవరిచ్చారు ఈ బియ్యం బస్తా అంటే, మీ సారే ఇచ్చారు. ఆయనైనా ఇచ్చారు, ఆయన చాలా పిషనరీగా ఉంటే అసలు ఎవరికేమి ఇవ్వరు. అప్పుడు ఆయనకు అర్థమైందనమాట, ఆహా నువ్వు ఏదో చేసి ఉంటావంటే. నేనేం చేసి ఉన్నాను, ఆ బోరగుండకి రెండు మాటలు జుట్టు గురించి అంటే ఇచ్చేస్తాడంటాడనమాట. ఇతను వెంటనే ఆ మాటని పట్టుకొని వెళ్ళి జమీందారుకి చెప్తారనమాట, ఇందాక మీ ముందు మీకు అంతలాగా పొగరాడు కానీ మీ వెనక మీకు బోరగుండు చెప్పేసి వెళ్ళిపోయాడు సార్, చూడండి అని. ఈ జమీందారు కూడా చాలా కోపం అవుతారనమాట, అంత మాట చెప్పాడా అని. తను పరిగెత్తదే మొదలు పెడతారనమాట, ఆ బియ్యం బస్తా తన దగ్గర నుంచి వెనక తీసుకుంటానని. ఎప్పుడైతే ఇలా పరిగెత్తి వెళ్తున్నాడు, ఆ బియ్యం బస్తా వెనక తీసుకుంటాడని, ఇతను చక్కగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు, వెనక చూస్తాడనమాట, ఇతను ఏంటి నా వెనక అంత పరిగెత్తి వస్తున్నాడని. తనకు అర్థమైపోతుంది విషయం ఏముందని. తను చాలా తెలివైనవాడు, తను చక్కగా తిరిగి చెప్తాడనమాట, సార్ మీరు ఇంత వేగంగా పరిగెత్తితే మీ వెంట్రకాలు అన్ని దిశల్లోనే ఇలా వేలాడుతున్నాయి, పాడైపోతాయండి, నెమ్మదిగా రండి అంటాడనమాట. ఇతను ఇంకా హ్యాపీ అయిపోతారనమాట, నిజంగానా ఇటువంటి వెళ్ళిపోతున్నాయా వెంట్రకాలు అని. వెంటనే అంటాడనమాట, ఇంకో బియ్యం బస్తా ఇవ్వండి తనకి అని. చక్కగా 2 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతాను. సో అప్పుడు పరాశర భట్ట ఈ కథ చెప్తూ చెప్తారు, సాధారణ మనుషులు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఒక 2 మాటలు మంచిగా చెప్తే వెంటనే కరిగిపోతారు, దేవాది దేవుడు ఎందుకు కరిగిపోరు? సో అందుగురించి భక్తులు కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర నిలబడి హృదయపూర్వకంగా ఒక 2 మాటలు మంచిగా అంటే భగవంతుడు ఎందుకు మనల్ని స్వీకరించరు? శ్రీ రామాయణంలో భగవంతుడు ఏమంటారు, ఎప్పుడైతే విభీషణ్ భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకోవడానికి వస్తారు, అందరూ భగవంతుడిని ఆపుతారు, వద్దొద్దు విభీషణ్ ఒక రాక్షసుడు, తన్ని శరణాగతి ఇవ్వకూడదు. అప్పుడు శ్రీరాముడు ఏమంటారు, సక్రమేవ ప్రపన్నోయా, సక్రమేవ ప్రపన్నోయా, తవ అస్మి ఇతి యాచతి. తవ అస్మి, ఎవరైనా ఒక్కసారి భక్తుడు తవ అస్మి స్వామి నేను నీవాడు అని ఒక్కసారి ఎవరైనా చెప్తే, అభయం సర్వదా తస్మై దదామి ఏకద్వ్రతం మమ, ఇది నేను వ్రతం తీసుకున్నాను, ఎవరైనా ఒక్కసారి నా ఎదురుగా వచ్చి, సక్రం అంటే ఒకే ఒకసారి నా ఎదురుగా వచ్చి యాచతి చేతులు జోడించి ఒక్కసారి అన్నారనుకోండి, తవ అస్మి స్వామి నేను నీవాడు అని ఒక్కసారి చెప్తే, అభయం సర్వదా, అతను ఒకసారి చెప్పాడు కానీ తనకి మాత్రం జీవితం అంతా నేను చూసుకుంటాను, అది నా వ్రతం అని రామాయణంలో శ్రీరాముడు అంటారన్నమాట. సో ఊహించండి, ఒకే ఒకసారి మనం చెప్పాలన్నమాట, అంతే, తవ అస్మి స్వామి నేను నీవాడు అంతే. ఎప్పుడైతే చేతులు జోడించి మనం ఆ మాత్రం అంటామో భగవంతుడు వెంటనే మనని స్వీకరిస్తారు. సో మనం భగవద్గీతలో కూడా చూస్తే భగవంతుడు ఏం చేయమంటున్నారు, భగవద్గీత తాలూకా 18 అధ్యాయాల తాలూకా సారాంశం 9వ అధ్యాయంలో ఉంది. ఆ 9 అధ్యాయం తాలూకా సారాంశం 34వ శ్లోకంలో ఉంది. ఆ 34 శ్లోకంలో భగవంతుడు 4 విషయాలు చేయమంటారు. మన్మన భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అంతే. సో మన భక్తి జీవితం తాలూకా సారాంశం ఈ 4 లైన్స్లోనే ఉంది. మన్మన భగవంతుణ్ణి గుర్తించడం, మద్భక్తో భగవంతుడి తాలూకా భక్తుడుగా మారిపోవడం, మద్యాజి భగవంతుణ్ణి పూజించడం, మాం నమస్కురు భగవంతుణ్ణి నమస్కారం పెట్టడం అంతే. ఈ 4 మనం చేయగలిగితే సరిపోయింది. ఇక్కడ ఏమంటున్నారు, ఆల్ వర్షిపేబుల్, భగవంతుణ్ణి పూజించాలి. భగవంతుడు కూడా గీతలో అదే అంటున్నారు, నన్ను పూజించండి. కష్టం ఏంటి పూజించడం అంటే ఏంటి? చాలా సింపుల్, భగవంతుణ్ణి తలుచుకోవడం, ఆయన నామస్మరణ చేయడం, ఆయన నమస్కారం పెట్టడం. ఆయన నమస్కారం పెట్టడం అంత కష్టమా? ఒక్కసారి నమస్కారం పెట్టడం అంతే. అండ్ ఎన్నిసారి మనం భగవంతుడికి నమస్కారం పెడతాము, అన్నిసారి మనం పూర్వంలో చేసిన కర్మాల నుంచి విముక్తులవుతామన్నమాట. ఎన్నిసారి మనం భగవంతుడికి భగవంతుడికే కాదు, ఎన్నిసారి భక్తుల్ని నమస్కారం పెడతాం భగవంతుడి తాలూకా భక్తులు. ఎందుకండి? భగవంతుడి తాలూకా భక్తులు ఒక హృదయంలో భగవంతుడు ఉంటారు. 9వ స్కందంలో శ్రీమద్ భాగవతం అంబరీష్ మహారాజు ఒక వృత్తాంతంలో భగవంతుడు ఏమంటారు, ఎప్పుడైతే దుర్వాస ముని భగవంతుడి దగ్గరకు వస్తారు నన్ను కాపాడండి, అప్పుడు భగవంతుడు ఏమంటారు, సాధవో హృదయం మయ్యాం సాధునాం హృదయం త్వహం మద్ అన్యా తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. సాధువో హృదయం మయ్యా, నేను నా భక్తుల ఒక హృదయంలో ఉంటాను, నా భక్తులు నా హృదయంలో ఉంటారు, నాకు వాళ్ళు తప్ప ఎవరు తెలియదు, వాళ్ళకి నేను తప్ప ఎవరు తెలియదు. సో భక్తుల ఒక హృదయంలో భగవంతుడు ఉంటారు కనుక ఎప్పుడైతే మనం ఎన్నిసారి అయితే భగవంతుడి తాలూకా భక్తుల్ని కూడా నమస్కారం చేస్తున్నారో మన పాపాల నుంచి విముక్తులవుతాము. అందుగురించే కదా రఘునాథ్ దాస్ గోస్వామి ప్రతిరోజు భగవంతుడికి 1000 సార్లు నమస్కారం పెట్టేవారు, భగవంతుడి తాలూకా భక్తులకి 2000 సార్లు 2000 నమస్కారం పెట్టారు, టోటల్ 3000. మనకు ఒక్కసారి నమస్కారం పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంది, 3000 ప్రతిరోజు. అండ్ లెక్క చూసుకున్నారు, సడగోస్వామి అష్టకంలో శ్రీనివాస ఆచార్య రాస్తారు, సంఖ్యాపూర్వక నామగాన నటభీ, సంఖ్యాపూర్వక లెక్క పెట్టుకున్నారు, నామ భగవంతుడి తాలూకా నామ, గాన భగవంతుడి తాలూకా భజను, నటిభీ నటిభీ అంటే నమస్కారం, ఎన్నిసారి నమస్కారం పెట్టాను లెక్క పెట్టుకుంటారు. ఈరోజు అయిందా 1000 సార్లు భక్తులకి నమస్కారం పెట్టడము, ఈరోజు అయిందా భగవంతుడికి 1000 సార్లు నమస్కారం పెట్టడం, లెక్క పెట్టుకుంటారు సంఖ్యాపూర్వక. సో భక్తి జీవితం అనేది చాలా ఈజీ ఉంది, మనం చేయడానికి ఏముంది, భగవంతుడికి నమస్కారం పెట్టాలి, భక్తులకి నమస్కారం పెట్టాలి, నామజపం చేసుకోవాలి. అదే అంటున్నారు మన్మనాభవ మద్భక్తు, ఈ 4 ఎవరైతే చేస్తున్నారు, మధ్యాజీమాం నమస్కురు మమే వైశ్యసి యుక్త వైవం ఆత్మానాం మత్పరాయణం, ఎవరైతే ఈ 4 చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి నేను తిరిగి తీసుకుని నా ధామానికి తీసుకొని వెళ్తాను. సో ఆల్ వర్షిపేబుల్, ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తుల్ని పూజించడం, భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి నమస్కారం పెట్టడం, ఇది మన చేతిలో ఉంది. చాలా సింపుల్, పెద్ద కష్టం లేదు. దీనిలో డబ్బులు కూడా ఖర్చు చేసే అవసరం లేదు. నమస్కారం పెట్టడానికి డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. ఏదైతే మనం పెద్ద పెద్ద తపస్య చేసి సాధించలేము, అది సరళంగా భగవంతుడికి నమస్కారం పెట్టి సాధించగలుగుతాము. చాలా సింపుల్గా మనము శాస్త్రంలో చూస్తే, చరిత్రలో మనం చూస్తే, రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. సో తను ఏం చేస్తారంటే, ఒకసారి శివుడిని ఆనందపరచడానికి ఒక్కొక్క తలని నరికేసి స్వాహా చేస్తాడు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్ చెప్తూ ఒక్కొక్క తలని నరికేస్తాడు. మొత్తం మీద ఎప్పుడైతే ఆ 10వ తలాన్ని, 10th హెడ్ని ఎప్పుడైతే నరికేసి ఇలా పెట్టడానికి రెడీ అవుతాడో, అప్పుడు వెంటనే శివుడు అక్కడ ప్రసన్నమవుతారనమాట. నీకేం కావాలి కోరుకోవాలని అప్పుడు తన లంకని కోరుకుంటాడు. సో వైష్ణవ ఆచార్యులు అంటారు, ఏ లంకని అయితే రావణాసురు 10 తలని నరికేసి పొందాడు, ఆ లంకాని విభీషణు ఒకే ఒక తలని నమస్కారం పెట్టి పొందుకున్నాడు. సింపుల్గా తను ఏమి కష్టపడలేదు, ఓన్లీ ఆ తలని వంగి నమస్కారం పెట్టాడు. ఆ లంకని ఇలా రావణ దగ్గర తీసుకొని విభీషణకి ఇచ్చేశారు. సింపుల్, మనం చేయవలసింది ఒకటే, భగవంతుడికి నమస్కారం హృదయపూర్వకంగా చేతులు జోడించి తవ అస్మి చెప్తూ భగవంతుడిని నమస్కారం చేయాలి. ఆల్ వర్షిపేబుల్. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. వరియాన్, వరియాన్ అంటే ఆల్ ఆనరేబుల్. ఇప్పుడు ఆల్ వర్షిపేబుల్, ఆల్ ఆనరేబుల్ ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి. కాకపోతే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే, ఆల్ వర్షిపేబుల్ గుణం అంటే భగవంతుడికి మనము పూజించాలి, ఆయన పూజనీయులు. ఆల్ ఆనరేబుల్ అంటే ఆయనకి గౌరవించాలి, మనం భగవంతుడిని గౌరవించాలి, గౌరవించాలి, పూజించాలి. ఆల్ వర్షిపేబుల్ అంటే పూజించాలి, ఆల్ ఆనరేబుల్ అంటే ఎవరికైతే మనం గౌరవిస్తున్నామో అలాంటి వాళ్ళు కూడా భగవంతుడిని గౌరవిస్తున్నారు, కనుక అందరిలో ఆయనే సుప్రీం అని మాట అన్నమాట. ఆల్ ఆనరేబుల్. సో ఇక్కడ అంటున్నారు, మామూలుగా మనం ఎవరిని గౌరవిస్తాము, దేవతల్ని గౌరవిస్తాము. ఎప్పుడు చూసినా మనకి అదే టెన్షన్, నా రాహు ఏ హౌస్లో ఉన్నాడు, శని ఏ హౌస్లో ఉన్నాడు, నాకేం ప్రాబ్లం లేదు కదా. కానీ ఈ రాహు శని ఎవరిని పూజిస్తారు, బ్రహ్మని. ఈ బ్రహ్మ ఎవరిని పూజిస్తారు, విష్ణుని. ఈ విష్ణు ఎవరిని పూజిస్తారు, కృష్ణుని. సో ఎవరైతే మనకి పూజనీయులు, వాళ్ళకి పూజనీయులు కృష్ణుడు. అది ఆల్ ఆనరేబుల్ దాని అర్థం అన్నమాట. అందరి కోసం భగవంతుడు పూజనీయులు. మనము చైతన్య చరితామృతంలో చూస్తాము ఎలా కేశవ కాశ్మీరి అనే ఒక దిగ్విజయ పండిత్ ప్రతి గ్రామ నగరానికి వెళ్ళిపోయి ఆయన అందరితో శాస్త్రజ్ఞ చేసుకుంటారు, వాదిస్తారనమాట. అందరినీ ఓడించగలుగుతాడు, కానీ చైతన్య మహాప్రభుని ఓడించలేకపోతాడనమాట. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని ఓడించలేకపోతాడో, తను మరుసటి రోజు వెళ్ళి సరస్వతీదేవికి వేడుకుంటారనమాట, తల్లి మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నన్ను ఎవరు ఓడించలేరు, మళ్ళీ కేశవ, మళ్ళీ నిమయ పండిత్ నన్ను ఎలా ఓడించగలాడు. అప్పుడు సరస్వతీదేవి ప్రసన్నమై ఏం చెప్తారు, కేశవ కాశ్మీరితో అంటారు, నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ భూప్రపంచంలో ఏ జీవి అయినా నీకు ఓడించలేరు, కానీ నువ్వు ఎవరితో పోటీ పెట్టుకున్నావు, దేవాదిదేవుడితో పోటీ పెట్టుకున్నావు, ఎవరికైతే నేను పూజిస్తున్నాను, అలాంటప్పుడు నేను నీకు ఎలా సాయం చేయగలుగుతాను. సో ఇక్కడ సరస్వతీదేవి మనకి పూజనీయులు, కానీ ఆవిడకి పూజనీయులు ఎవరు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఎవరైతే మనకి పూజనీయులు, వాళ్ళకి కూడా పూజనీయులు భగవంతుడు. మనం గోవర్ధన్ లీలలో చూస్తాము ఎలా ఇంద్రుడు భగవంతుడి మీద కోపమైపోతాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నందమహారాజుతో వాదిస్తున్నారు, మీరు ఎందుకు చేయాలి ఇంద్ర పూజ, మనం గోవర్ధన్ పూజ చేసుకోవాలి. సో అన్ని రకాలుగా వాదించినప్పుడు కృష్ణుడు రకరకాలుగా మాట్లాడతారు. ఫస్ట్ అయితే నందమహారాజ్ అసలు తనతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోరనమాట, నీకెందుకు, నువ్వు చిన్నోడు, నువ్వు నీ ఆట ఆడుకో, మేము ఇక్కడ ఏదో పూజ కోసము సదుతున్నాం సామాన్లు. అప్పుడు కృష్ణుడు వచ్చి పెద్ద మాటలు అంటాడనమాట, నాన్నగారు మనందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం కదా, మీరు ఎటువంటి రహస్యాలు నా దగ్గర దాయకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో వ్రజరాజుగా నేను అవుతాను కదా, అప్పుడు మీరు ఏదేదైతే చేస్తున్నారో అదంతా నేను పాటించాలి, కనుక మీరు అన్నీ నాకు చెప్పవలసిందే. ఎప్పుడైతే నందమహారాజుతో ఇలా వాదిస్తూ ఉంటే పైనుంచి ఇంద్రుడు అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ అలకిస్తున్నాడు అనమాట, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు చాలా కోపంతో కృష్ణుడు గురించి ఒక తప్పు శ్లోకం అంటే ఒక తప్పు మాట ఇంద్రుడు అంటాడనమాట. తను అంటాడు నారదమునితోని, ఇదేంటి అబ్బాయి ఇలా ఉన్నాడు, వాచాలం వాచాలం అంటే ఇదేంటి ఎక్కువ ఎక్కువ మాటలు 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 అంత అవసరమా, వాచాలం ఎందుకు ఇలా ఉన్నాడు, బాలిశం ఇదేంటి, 7 ఇయర్స్ అబ్బాయి కానీ 3 సంవత్సరం అబ్బాయి లాంటి బుద్ధి కూడా లేదు తనలోని, బాలిశం చిన్న బేబీలాగా మాట్లాడుకుంటున్నాడు, వాచాలం బాలిశం స్తబ్దం, స్తబ్దం అంటే ఇదేంటి, తనకు అసలు ఎవరి మీద గౌరవం అనేది లేదు, అసలు నాకు నమస్కారం పెట్టాలి కానీ ఎంత ఎరోగెంట్ ఎంత అహంకారం చూపిస్తున్నాడు, అజ్ఞ అసలు జ్ఞానం అనేది లేదు ఈ అబ్బాయిలోనే, ఏంటి మాట్లాడుతున్నాడు, పండిత మానిన ఇంత అవగుణాలు ఉన్నప్పటికైనా తనకే తను పండితుడుగా అనుకుంటున్నాడు అసలు ఏంటి అబ్బాయి అని. ఎప్పుడైతే ఇంద్రుడు కృష్ణుడు గురించి ఇలా మాట్లాడతారు సరస్వతీదేవి టెన్షన్ అయిపోతారనమాట, ఎందుకంటే సరస్వతీదేవి కదా వాగ్దేవి ఆవిడే. సో అప్పుడు ఆవిడ అనుకుంటారనమాట, కృష్ణుడిని దూషిస్తూ ఉన్న ఈ మాటలు నేను ఎలా ఈ మాటల్ని క్యారీ చేసి వెళ్ళాలి, నా పని అయిపోతుంది, భగవంతుడికి ఇలా నేను ఎలా చెప్పగలుగుతాను. అప్పుడు సరస్వతీదేవి ఏం చేస్తారంటే వెంటనే ఆ మాటలన్నీ మార్చేస్తారు. సో అప్పుడు ఆవిడ వెళ్ళి కృష్ణుడికి ఏం చెప్తారంటే, ఇంద్రుడు అంటున్నాడు వాచాలం, వాచాలం అంటే స్వామి మీలాగా ఎవరు మాట్లాడగలుగుతారండి, 700 శ్లోకాలు 6 గంటలు గీత మొత్తం చెప్పేశారు అర్జున్కి, వాచాలం ఏం మాట్లాడతారు. బాలిశం, బాలిశం అంటే ఏంటి, మీరు చైల్డిష్గా కాదు, మీరు చైల్డ్ లైక్ ఇన్నోసెంట్గా ఉంటారు, ప్యూర్గా ఉంటారు, అసలు దేవాది దేవుడు ఉన్నప్పటికైనా మీరు యశోదామాత ఒక ప్రాంగణంలో ఇలా బొంగురుతున్నారు, అసలు అంత సరళంగా ఎవరుంటారు స్వామి అని అంటారనమాట. బాలిశం చైల్డ్ లైక్ 10th canto 8th chapter శ్లోకా నెంబర్ 21లో అంటారు, ఎలా భగవంతుడు బొంగురుతున్నారు యశోదామాత ఇల్లు. సో ఆ నెల మీద ఇలా బొంగరుతూ ఉంటే అప్పటికి స్వామి ఇలా తల ఎత్తి చూడట్లేదనమాట ఎక్కడెవరున్నారు, ఆయన ఊరికే ఆయన చెవులతో యశోదామాత కాళ్ళలో ఉన్న పట్టిల్లో ఉన్న మువ్వులు శబ్దాలు చేస్తాయి కదా, అది వింటూ వెనక వెనక వెళ్ళిపోతారనమాట, యశోదామాత ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు, మొత్తం మీద ఆ కాలుని పట్టుకుంటారు. ఎప్పుడైతే ఆ కాలుని పట్టుకుంటారో అప్పుడు మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ అప్పుడు తల ఎత్తి చూస్తారనమాట, చూసినప్పటికి ఏమవుతుందంటే అది యశోదామాత కాదనమాట, ఎవరో గోపికాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అది యశోదామాత కాదు అని తెలుస్తుంది అప్పుడు గట్టిగట్టిగా ఏడ్చేస్తారనమాట, నా తల్లి ఎక్కడుంది అని. మళ్ళీ ఎప్పుడైతే అలా ఆ పట్టిల తాలూకా శబ్దం వినపడితే మళ్ళీ వెనక వెనక వెళ్తారు. కానీ చాలాసారి అలా అయ్యింది, ఎవరికైతే పట్టుకుంటారో వాళ్ళు యశోదామాత కాదనమాట. అప్పటి నుంచి భగవంతుడు అనుకుంటారు, అయితే ఈసారి నా చెవుల్ని నేను నమ్మను, నేను వెళ్ళను, ఏ శబ్దం చేసినా కూడా నేను వెళ్ళను. సో ఇలాంటి లీలలు భగవంతుడు చేసుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఆయన ఎవరు, దేవాదిదేవుడు. ఎవరైతే అందరినీ నడిపిస్తున్నారు వాళ్ళు నందమహారాజ్ తాలూకా వేలు పట్టుకొని చాలా కష్టంతో బ్యాలెన్స్ చేసి నడవడానికి ప్రయత్నిస్తారు, ఒక్కొక్కసారి పడిపోతారు ఏడ్చేస్తారు. అప్పుడు నందమహారాజ్ మళ్ళీ చెప్తారు, ఏం పర్లేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేయి, చాలో చాలో నడిపిస్తున్నారు. సో అది నవ్వే విషయం, అసలు భగవంతుడికి నందమహారాజ్ నడిపిస్తున్నారు అనమాట, ఇలా నడువు అలా నడువు పర్వాలేదు అని గట్టిగా పట్టుకుంటున్నారు. సో వాచాలం బాలిశం స్తబ్దం, సరస్వతీదేవి అంటారు స్తబ్దం, స్వామి మీరెవ్వరికి నమస్కారం పెట్టే అవసరం లేదు, ఎందుకంటే అందరూ మీకే నమస్కారం పెట్టినప్పుడు మీరు కూడా నమస్కారం పెడితే వాళ్ళకి ఆశీర్వాదం ఎవరు ఇస్తారు, అందుగురించి మీరు ఎవరికి నమస్కారం పెట్టే అవసరం మీకు లేదు. అజ్ఞ, అజ్ఞ అంటే మాకు మీకు అన్నీ తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి బాకీ లేదు అని అంటారనమాట. అండ్ తర్వాత అంటారు చివరిలో పండిత మానిన, అంటే ఇది నేను చెప్పట్లేదండి, అలా అందరు పండితులు మీ గురించి అనుకుంటున్నారు. సో ఏ శ్లోకమైతే ఇంద్రుడు చెప్పారు పూర్తిగా సరస్వతీదేవి దాన్ని మార్చేసి చెప్పిస్తారనమాట. ఎప్పుడైతే ఈ గోవర్ధన లీల ముగిస్తుంది, ఎప్పుడైతే తర్వాత ఇంద్రుడికి తెలుస్తుంది ఈ సరస్వతీదేవి ఇలా నేను ఏదైతే చెప్పానో దాన్ని ఉల్టాగా వెళ్ళి కృష్ణుడిని చెప్పేశారు అని, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారంటే ఒక్కొక్కసారి మనం ఎవరికైనా రాంగ్ మెసేజ్ పంపిస్తాం చూడండి, ఆ పంపించిన తర్వాత అయ్యో ఇది వెళ్ళలేదు అని మనకి తెలిసినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది, బాబోయ్ వెళ్ళలేదు, చాలా మిస్టేక్గా టైప్ చేస్తాను, వెళ్ళిపోతే బాగుండేది కాదు అని అలా హ్యాపీ అయిపోయాడు ఇంద్రుడు అనమాట. పోన్లే నేను చెప్పిన తప్పు మాటల్ని సరస్వతీదేవి మార్చేసి కరెక్ట్గా కృష్ణుణ్ణి చెప్పారని. సో సరస్వతీదేవి మనకి పూజనీయులు, కానీ సరస్వతీదేవికి పూజనీయులు ఎవరు? కృష్ణుడు. సో ఎవరైతే మనకి పూజనీయులు వాళ్ళందరికీ పూజనీయులు కృష్ణుడు. మనం చూస్తాము రాజసూయ యజ్ఞలో నారదముని వచ్చారు, వ్యాసదేవ్ వచ్చారు, భీష్మ వచ్చారు, అన్ని చాలా గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప సాధువులు అక్కడ కూర్చొని ఉన్నారు. కానీ అంతమంది సాధువుల్లోని పెద్దవాళ్ళలోని భీష్ముడు లేచి ఏమంటాడు, అగ్ర పూజ అనేది కృష్ణుడికే చెయ్యాలి. రాజసూయ యజ్ఞ అని ఒక సెరమనీలో ఎవరైతే అందరికైనా గొప్పవాళ్ళు వాళ్ళకి పూజ అని అందించాలన్నమాట. ఫస్ట్ వాళ్ళకి చెయ్యాలి పూజ, తర్వాత అందరికీ చెయ్యాలన్నమాట. సో అప్పుడు భీష్ముడు అంటారనమాట, ఈ సభలో అగ్ర పూజ అనేది ఎవరైనా క్యాపబుల్ ఉంటే ఓన్లీ యశోదానందన్ కృష్ణ, వాసుదేవ్ కృష్ణకే ఈ పూజని అందించాలి. సో ఈ వీళ్ళందరూ మనకి పూజనీయులేనా? నారదముని కూడా మనకి పూజనీయులు, వ్యాసదేవు కూడా మనకి పూజనీయులు. కానీ ఎవరైతే పూజనీయులు వాళ్ళకి పూజనీయులు? కృష్ణుడు. ఆల్ ఆనరేబుల్, అందరికైనా గొప్ప ఆయన, ఎవరికైతే అందరూ పూజిస్తారు. ఇక్కడ రూపగోస్వామి రకరకాల స్టోరీలు చెప్పారు, స్పెషల్గా ఆయన ఒక్క స్టోరీ చెప్పారు, ఎలా ద్వారకాలో అంటే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎలా మనకి తెలుస్తుంది భగవంతుడు పూజనీయులు అంటే. రూపగోస్వామి అంటారు, ద్వారకాలో ప్రతిరోజు ఐటినరీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ఆ ద్వారపాలకుడు కృష్ణ తాలూక గది ముందు నిలబడి ఉంటాడనమాట. అండ్ అప్పుడు అక్కడ ఆల్ దేవతాస్ వస్తారనమాట భగవంతుని కలవడానికి. అప్పుడు ఆ ద్వారపాలకుడికి చాలా టెన్షన్ అనమాట, అందరు దేవతల్ని తను కంట్రోల్ చేస్తాడనమాట. ఓ వరుణుడు, నువ్వు చాలా గట్టిగా నీ మంత్రాలు చెప్పుకుంటున్నావు, కొంచెం మనసులో చెప్పు, అందరికి డిస్టర్బ్ అవుతుంది. ఓ ఇంద్ర, నువ్వెందుకు ఇటు అటు కదులుతున్నావు, నీకు ఛాన్స్ వస్తుంది, నువ్వు సరిగ్గా కూర్చో. ఓ చంద్ర, నువ్వెందుకు వచ్చావు, నీకు ఈరోజు అపాయింట్మెంట్ లేదు, నువ్వు రేపు రా. అలా అందరు దేవతలు భగవంతుని చూడడానికి ఎదురు చూస్తారనమాట. ఒక్కొక్కసారి అందరూ ఒక లైన్లో ఉంటారు. సో బ్రహ్మ ఒక్కొక్కసారి ఆ లైన్ని కట్ చేసేసి ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఆ ద్వారపాలకులు తిడతారనమాట. లైన్లో రావాలి కదా, సృష్టికర్త ఉన్నప్పటికైనా ఇక్కడ మాత్రం లైన్ ఫాలో అవ్వాలి, వెనక వెళ్ళి నిలబడు. సో అది నేను చెప్పట్లేదండి, రూపగోస్వామి భక్తి రసామృత సింధులో ఇలా చెప్తున్నారనమాట. ఇలా ఉంది, ఆ ద్వారపాలకులు అందరికీ డిసిప్లైన్ చేస్తారనమాట, డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఎందుకంత చంచలంగా ఉన్నావు, ఈరోజు నీకు అపాయింట్మెంట్ దొరకదు, అందరు దేవతల్ని. ఉద్ధవ్ కూడా చెప్తున్నాడు, ఉద్ధవ్ అంటాడు థర్డ్ క్యాంటోలో, ఎప్పుడైతే ఈ దేవతలు 33 కోట్ల దేవతలు, అండ్ బ్రహ్మ కూడా ఒక బ్రహ్మ కాదు కదా, ఇప్పుడు మన ప్లానెట్కి, మన గ్రహానికి ఉన్న దేవతకి, బ్రహ్మకి 4 తలు ఉన్నాయి, కానీ బ్రహ్మ కూడా 2 తల బ్రహ్మలు ఉన్నాయి, 10 తల బ్రహ్మలు ఉన్నాయి, 1 తల బ్రహ్మ కూడా ఉన్నారనమాట. సో ఎంతోమంది, అండ్ ఎవరైతే మన గ్రహానికి ఉన్నారు బ్రహ్మ, తనకే తెలియదు ఇంకా చాలామంది బ్రహ్మగా ఉంటారని. సో ఒకసారి ఏమవుతుంది, తను భగవంతుడిని కలవడానికి అనుకుంటే అప్పుడు ఆ ద్వారపాలకుడు అడుగుతాడనమాట, మీ పేరేంటి? సో అప్పుడు తను అంటాడు, బ్రహ్మ. అవును, బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ అని అడుగుతాడనమాట. సో ఇప్పుడు బ్రహ్మ నవ్వుతాడనమాట, ఏ బ్రహ్మ అంటే ఒకే ఒక బ్రహ్మ నేను ఉన్నాను, చెప్పు బ్రహ్మ వచ్చాడని. అదే, ఏ లోకం నుంచి వచ్చావు, ఎన్ని తల బ్రహ్మ వచ్చావు అని. అప్పుడు లోపలికి ఎప్పుడైతే ఆ బ్రహ్మని పంపిస్తారో అప్పుడు తను అక్కడ వెళ్ళి చూస్తే ఏముంది, అక్కడ దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నారు, చుట్టూ అంతా ఎంతోమంది బ్రహ్మ దేవతలు ఉన్నారనమాట. అక్కడ ఒకరికి 15 తలలు ఉన్నాయి, ఒకరికి 20 తలలు ఉన్నాయి, అండ్ ఒకేసారి ఆ బ్రహ్మ భగవంతుడికి నమస్కారం పెడతారు. ఎప్పుడైతే నమస్కారం పెడతారో వాళ్ళ కిరీటాలు నెలకి తాకతే శబ్దం చేస్తుందనమాట. ఆ శబ్దం ఎంత గోల అయిపోతుందనమాట, ఒకేసారి అన్ని కిరీటాలు వంగితే ఆ నెలకి తాకినప్పటికి అది శబ్దం చేస్తుందనమాట. సో ఉద్ధవ్ కూడా అది కన్ఫర్మ్ చేశాడు శ్రీమద్ భాగవతంలో. ఆ గోల భరించలేని గోల ఉంటుంది ఎప్పుడైతే అంతమంది దేవతలు ఒకేసారి భగవంతుడికి నమస్కారం చేస్తారనమాట. సో దాని అర్థం ఏంటి, ఆనరేబుల్, ఎవరైతే పూజనీయులు వాళ్ళు కూడా అందరికైనా పూజనీయులు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మనం చైతన్య చరితామృతంలో చూస్తాము ఎలా సర్వభౌమ భట్టాచార్య కూడా భగవంతుణ్ణి భక్తుడుగా భగవంతుణ్ణి పూజిస్తారు. కానీ సర్వభౌమ భట్టాచార్య అసలు ఎవరు? తను బృహస్పతి. బృహస్పతి ఎవరు? దేవతల తాలూకా గురు. సో ఎవరైతే దేవతల తాలూకా గురు కూడా భగవంతుణ్ణి శరణాగతి తీసుకుంటున్నాడు. సో నిజంగానే భగవంతుడు ఆల్ ఆనరేబుల్. పూజనీయులు. అందుగురించి మనము చూస్తాము ఎలా బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవత భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, గోవిందం ఆదిపురుషం తమహం భజామి, ఓ గోవింద ఆదిపురుష నేను నీకు నమస్కారము చేస్తున్నాను. సో ఇలా మనం ఈరోజు భగవంతుడి తాలూకా మూడు గుణాలు చర్చించాము. ఒకటి సర్వ ఆరాధ్య, భగవంతుడు అందరికైనా పూజనీయులు. తర్వాత మాన్యమన్ కృత, భగవంతుడిలో ఉన్న యొక్క గుణం ఏంటంటే రెస్పెక్ట్ఫుల్, ఆయన అందరి వైపు గౌరవం చూపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వరియాన్, ఆల్ ఆనరేబుల్, భగవంతుడు పూజనీయులు, గౌరవనీయులు, భగవంతుడిని మనము గౌరవించాలి, పూజించాలి. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. వచ్చే ఆదివారం కూడా మనం భగవంతుడి తాలూకా 24 గుణాల గురించి చర్చిస్తాము. వీలైన వరకు కొంచెం తొందరగా వెళ్దాము, చాలా రోజులు అయిపోయింది. నేను అనుకోవడం 1 సంవత్సరం అయిపోయింది మనము గుణాలు కంప్లీట్ చేయలేకపోతున్నాము. లేదు ఇలానే మెల్లమెల్లగా వెళ్ళమంటారు, మెల్లమెల్లగా వెళ్తే ప్రతి ఆదివారం 2-3 గుణాలే అవుతాయి. ఇంకొక సంవత్సరంలో మన 64 గుణాలు పూర్తి అయిపోతాయి. మీ అందరికీ నిలంబి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాం. శ్రీకృష్ణ చంద్ర భగవానికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీకృష్ణ గుణామృతంకి జయ.